శ్రీ పార్వతీ సుకుచ కుంకుమ రాజమాన వక్షస్థలాంచితమమేయ గుణ ప్రపంచం వందారు భక్తజన మంగళదాయకం తం వందే సదాశివమహం వరదం మహేశం. ఇందులో మనం స్పష్టంగా అమ్మవారి యొక్క వక్షస్థలంలో కుంకుమ అయ్యవారి వక్షస్థలంలో ప్రకాశిస్తున్నది. ఇక్కడ అంచిత అని ఒక మాట వేశారు ఈయన. అంచిత అనే మాటకి రెండు అర్థాలున్నాయి. కూడిన అనొక అర్థము, అంచిత అంటే పూజింపబడిన అని రెండవ అర్థం. రెండు అర్థాలు ఇక్కడ తీసుకోవాలి. అమ్మవారి వక్షస్థలంలో కుంకుమ చేత పూజింపబడిన అంటే ఆ విధంగా అమ్మవారు తన హృదయంలో ఉన్నటువంటి అనురాగాన్ని ఒక అర్చనా భావంతో, ఒక ఆరాధనా భావంతో అయ్యవారికి సమర్పించారు అనేటువంటి భావం కలగడం కోసమే అంచిత చెప్పారు. అయితే వెంటనే రెండో శ్లోకం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అమ్మ అయ్యా తర్వాత అబ్బాయి గారిని చెప్తున్నారు. ఒక్క అబ్బాయి గారిని గట్టిగా అనుకుంటే చాలు, ఎవరు గణపతి. ఇప్పుడు ఆయన ఇంకా గట్టిగా అనుకోవాల్సిన సమయం కూడా. సర్వజ్ఞ సంహారకుడు. మొదటి శ్లోకం నుంచే ఒక సంగీతాత్మకమైన కర్ణామృత లక్షణం కనబడుతూ ఉంటుంది. నందన్ నందనమిందిరాపతి మనోవంద్యం సుమందాకిని స్యందత్ సుందర శేఖర ప్రభునుతం మందార పుష్పార్చితం భస్వంతం సురయామిని చరణుతం భవ్యం మహోభావయే హేరంబం హిమవత్సుతామతి మహానందావహం శ్రీవహం. హేరంబుని నేను నమస్కరిస్తున్నాను అన్నారు. ఇక్కడ హేరంబ శబ్దానికి రెండు అర్థములున్నాయి. దీనార్థవాచకో హేశ్చ రంభ పాలకవాచక అని బ్రహ్మవివర్త పురాణంలో చెప్పినటువంటి అర్థం. హే అనే శబ్దానికి దీనులు అని అర్థంట. రంభ అంటే పాలక అని అర్థంట. దీనపాలకుడు హేరంబుడు అంటే. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థాన్ని మనకి లింగాభట్టీయమని అమరకోశంలో పదాలకు అర్థం చెప్పినటువంటి ఒక నిఘంటువు, అందులో చెప్తూ ఏం చెప్పారంటే దీని యొక్క వ్యుత్పత్తిని హేశ్చ ఈశ్వర సన్నిధి రంభతి క్రీడతీతి హేరంభ అన్నారు. అంటే శివ సన్నిధిలో ఆడుకునేవాడు హేరంబుడు అంటే రెండు భావాలు బాగానే ఉన్నాయి. దీనుల్ని పాలించేవాడు, శివ సన్నిధిలో నిరంతరం సంచరించేవాడు. ఇప్పుడు శివకర్ణామృతం చెప్పుకున్నప్పుడు శివ సన్నిధిలో ఉన్న గణపతిని మనం భావన చేయాలి. ఇతను ఎటువంటి వాడంటే నందన్ నందనం. కొడుక్కి నందనుడు అంటారు. ఈ సంవత్సరం పేరు కూడా నందనమే. సాధారణంగా పుత్రులందరికీ నందనుడు అంటారు, కానీ ఈ నందన్ నందనం ఆనందింపజేసే నందనుడు నిజానికి. అంటే నందనుడు అనగాని శివపార్వతుల తనయుడు, వారికి కూడా ఆనందం కలిగిస్తున్నాడు. భస్వంతం సురయామిని చరణుతం భవ్యం మహోభావయే హేరంబం హిమవత్సుతామతి మహానందావహం శ్రీవహం. హేరంబుని భావిస్తున్నాను. ఇతడు ఆనందింపజేసే నందనుడు. పైగా ఇందిరాపతి మనోవంద్యం, లక్ష్మీపతి అయిన నారాయణుని యొక్క మనస్సుతో నమస్కరింపబడేవాడు. అంటే నారాయణుడు లక్ష్మీపతి అని చెప్పారు ఎందుకంటే లక్ష్మీ సమేతుడై ఆయన మనసారా నమస్కారం చేస్తున్నట్టే గణపతి. ఒక నారాయణుడే కాదు, నారాయణుడు గణపతికి మేనమా అవుతాడు. మేనమామే కాదు, నాన్నగారు కూడా గౌరవిస్తున్నారు ఆయన్ని. అందుకే సుమందాకిని స్యందత్ సుందర శేఖర ప్రభునుతం. మందాకిని అంటే గంగానది. గంగానదిని సిగపై పెట్టుకున్నవాడి చేత కూడా నుతం పొగడబడినవాడు అన్నారు ఇక్కడ. అంటే అబ్బాయిన అయ్యవారు కూడా పొగుడుతూ ఉన్నారు. అటు నారాయణుడు లక్ష్మీ సమేతుడై పొగుడుతున్నాడు, ఈయన పార్వతీ సమేతుడై, పైగా గంగని ధరించాడంటే గంగా సమేతుడై ఆయన పొగుడుతున్నాడు. పిల్లవాడిని పొగిడారు. మందార పుష్పార్చితం, మందార పుష్పములచే అర్చింపబడ్డాడు. మందార పుష్పములు అంటే కల్పవృక్ష కుసుమాలని అర్థం. మందారం అంటే కల్పవృక్షం అని. అంతే కదా మనం చూసి ఎర్ర పువ్వులు కావు, ఆ పేరు దీనికి పెట్టుకున్నాం మనం. అందుకు కల్పవృక్ష కుసుమాలచే పూజింపబడేవాడు. కల్పవృక్ష కుసుమాలు అనగానే దేవతలు వచ్చి పూజించారని అర్థం. వాళ్ళకే దొరుకుతాయి కల్పవృక్ష కుసుమాలు. ఇక్కడ చెప్పడంతో మొత్తానికి అటు నారాయణుడు ఇటు శివుడు ఇతర దేవతలు అందరూ అర్చించారు. దేవతలు ఒక్కరే కాదు, సుర యామినీచరనుతం. యామినీచరులు అంటే రాత్రించరులు అనగా రాక్షసులు. దేవతల చేత రాక్షసుల చేత కూడా పూజింపబడ్డాడు. ఎవరికి అక్కర్లేదండి విఘ్న సంహారం, అందరికీ అనుకూలతలే కావాలి. అందుకే సురయామినీచరనుతం భాస్వంతం ప్రకాశిస్తున్న భవ్యం మహోభావయే. ఇక్కడ మహో అన్నారు అంటే కాంతి అని అర్థం. మహస్సు అంటే కాంతి. ఒక కాంతిపుంజముగా ప్రకాశిస్తున్న హేరంబుని నమస్కరిస్తున్నాం. ఈ కాంతిపుంజం ఎలాంటిదంటే శ్రీవహం. శోభ కలిగినది, కళలు కలిగినది, అందమైనది, ఐశ్వర్యవంతమైనది. హిమవత్ సుతామతి మహానందావహం, హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవికి గొప్ప ఆనందం కలిగించే కాంతి ఈ హేరంబ రూపముతో ఉన్నది. ఇది నారాయణుని చేత శివుని చేత ఆరాధింపబడుతూ ఉన్నది. మాకు విఘ్నములు తొలగించుగాక అని నమస్కరించి తర్వాత కర్ణామృతంలో అనేక శ్లోకములు మనం కొన్ని కొన్ని ముఖ్యమైనవి ఎంచుకుని వెళుతున్నాం. ఇది మూడు అధ్యాయములుగా విభజింపబడింది. నిజానికి మూడు అధ్యాయాలు అనే కంటే మూడు గ్రంథములు అని కూడా దీన్ని భావన చేసుకోవచ్చు. మొదటి భాగంలో అంతా కూడా మనకి శివుని యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తారు. ఒక విధంగా ఇది శివ సౌందర్య లహరి అందాం. శంకర భగవత్పాదులు రచించింది శక్తి సౌందర్య లహరి, అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూపిస్తున్నది. మరి శివ సౌందర్యాన్ని బాగా వర్ణించాలి అంటే దానికేది గ్రంథము అంటే, అనేక గ్రంథాలు చూస్తే దీన్ని మించింది లేదని తెలిసింది. శివకర్ణామృతంలోనే శివ సౌందర్యం అంతా వర్ణించారు. ఇక్కడ అందులో ఈ ప్రథమ భాగం అంతా కూడా స్వామి యొక్క కరచరణాది అవయవ సౌందర్యం. నిజానికి శంకర భగవత్పాదుల వారు శివ పాదాది కేశాంత స్తవం అనే పేరుతో కొన్ని శ్లోకాలు రచించారు. అవి దివ్యంగానుంటాయి, కానీ ఇందులో కనబడేటువంటి మాధుర్యం వేరు. అందుకే ఇది శివ సౌందర్య లహరిగానే భావించాలి మొదటి భాగాన్ని. ముందుగా అది సౌందర్య లహరే అనే కాకుండా ఒక సౌందర్యపు హ్రదము అన్నారు. హ్రదము అంటే మడుగు అని అర్థం. స్నానం చేయడానికి మునగడానికి పనికొచ్చు ఒక పెద్ద తటాకం, అలాంటి ఒక అద్భుతమైనటువంటి మడుగుట అది ఈశహ్రదం అన్నారు. మడుగులో మునిగినప్పుడు ఎంత హాయిగా ఉంటుంది, ఒకవైపు దాహం తీరిపోతుంది ఇంకోవైపు తాపం తీరిపోతుంది. అదే ఎండలోంచి బాగా వచ్చి ఆ తాపం తీరాలి అంటే అలాంటి చల్లని మడుగులో కానీ మునిగితే ఒకేసారి దాహము తాపము రెండు పోతాయట. అలాగా అనేక జన్మల్లోంచి ప్రయాణం చేసి వచ్చిన జీవుడు యొక్క తాపత్రయం పోయి ఈ అజ్ఞానం వల్ల రేగిన దుఃఖ దాహమంతా తీరిపోయి ఆనందం అనేటువంటి అనుభూతి కావాలి అంటే, శాంతి కావాలి అంటే శివుడనే మడుగులో మునిగిపోవాలండి. ఈ ఈశహ్రదం అనే మాట ఉన్నదే, ఇది భావించాలి అంటే నిజానికి భాగవతంలో బ్రహ్మహ్రదం అని ఒక మాట ప్రయోగిస్తాడు సుఖయోగేంద్రుడు. బ్రహ్మహ్రదం అంటే బ్రహ్మానందం అనే మడుగుట. ఆ మడుగులో మునిగిపోవాలి, మళ్ళీ తేలడం కూడా కాదు. అందులో మునిగిపోతే ఆ తన్మయమైపోతూ ఉండే ఆనందం వేరు. అందుకే శివుడనే మడుగులోని మునిగిపోతున్నాను అన్నాడు. అంటే తన మనస్సు ఆ శివరూపంలో లయమైపోతుంది, తన్మయ స్థితిని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. అయితే తటాకము అనగానే అందులో ఉండవలసినవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే చక్కని కమలాలు ఉండాలి, కలువలు ఉండాలి. ఆయ రుచి ప్రవాహమర్ధేందు కైరవమహం ప్రణమామి నిత్యం. ఇక్కడ పరమేశ్వర స్వరూపాన్ని ఒక హ్రదముతో పోల్చుతున్నారు. హ్రదముతో పోల్చడం ఎందుకంటే ఆ స్వరూపాన్ని మనసులో ధ్యానించినంత మాత్రమే మనకున్న తాపము దాహము ఇత్యాది వేదనలన్నీ అణగిపోతున్నాయి. అందుకే ఈ భావన. అయితే హ్రదము అన్నప్పుడు అందులో ఉండవలసినవి కలువలు, కమలాలు, చేపలు, అదేవిధంగా నీటి ప్రవాహం నిరంతరం అందులో ఉండాలి. అవన్నీ ఇందులో ఉన్నాయట. ఏమిటవి చూపిస్తున్నారు. కంఠోత్పలం విమలకాయ రుచి ప్రవాహం అర్ధేందు కైరవం అహం ప్రణమామి నిత్యం హస్తాంబుజం విమలభూతి పరాగరీతి మీసహ్రదం చటుల లోచన మీలజాలం. ఒకటి కలువ ఉన్నది అక్కడ, నల్ల కలువ. అదేమిటంటే కంఠోత్పలం, ఆ నీలకంఠమే నల్ల కలువలా ఉన్నది. ఇక ప్రవాహం ఏమిటయ్యా అంటే విమలకాయ రుచి ప్రవాహం. ఆయన శరీరపు కాంతి ఆ తడతడలాడుతూ మెరిసిపోతున్నది, అలల కాంతి వలె మెరిసిపోతున్నది. కనుకనే శరీర కాంతియే ప్రవాహముగా ఉన్నది. అర్ధేందు కైరవం, తెల్ల కలువలా ఉన్నదిట పైన పెట్టుకున్న చంద్రలేఖ, అది తెల్ల కలువలా ప్రకాశిస్తున్నది. ఇక ఎర్రని పద్మాల్లో ఉన్న ఏమిటి అంటే హస్తాంబుజం, ఆయన చేతులు. అవి పది చేతులు కావచ్చు లేదా చతుర్భుజములు కావచ్చు, ఆ చేతులు పద్మముల వలె ప్రకాశిస్తున్నాయి. ఇక మీనములు ఏమిటి అంటే ప్రధానమైన మీనములు మూడు ఉన్నాయట, అవి సూర్య చంద్ర అగ్నిమయమైన నేత్రములే మీనములు అన్నారు. అయితే నేత్రాలని మీనాలతో పోల్చడం అమ్మవారికి ఉన్నది కదా మీనాక్షి అని, మరి స్వామివారికి కూడా మీనములతో ఎందుకు పోల్చారు అంటే చేపల కళ్ళు వాటికి రెప్పలు పడవుట, అలాగే పరమాత్మ రెప్పలు పడని కళ్ళతో చూస్తున్నాడు. ఇక్కడ దేవతలకి అనిమిషుల్ని పేర్లే, మరి దేవదేవుడితడు ఈయన గాని రెప్ప వేస్తే బ్రహ్మాదుల ఆయువులు కూడా పూర్తయిపోతాయి. అందుకే పరమాత్మ రెప్పవేయని కన్నులతో చూస్తున్నాడు. ఆ రెప్పవేయని లక్షణము చేత ఆ నేత్రములు మీనములతో పోల్చబడ్డాయి అదే అనమాట. అందుకు మీనములుగా ఉన్నాయి. ఒక హ్రదంలో ఉండవలసిన మీనాలు అక్కడే ఉన్నాయి, కమలాలు ఉన్నాయి, కలువులు ఉన్నాయి. ఇంకోటి ఈ కమలాలు కలువులు ఇవన్నీ ఉండడం చేత వాటి యొక్క పరాగం పడితే ఎలా ఉంటుందో మడుగులో, అలాగే శరీరం అంతా విభూతి పరాగంలా ఉందిట. అలాంటి విభూతి పరాగములా ప్రకాశిస్తూ ఉంటే తెల్లని కాంతి ప్రవాహం లాంటి స్వామి యొక్క శరీరము ఒక మడుగు వలె ఉన్నది, దానికి నమస్కారం చేస్తున్నామన్నారు. తాపత్రయంలో పడిన వాడికి ఆ మడుగును చూడగానే ఎంత హాయి లభించిందో, భక్తుడికి శివభావన అంత హాయినిచ్చింది. అది దీనిలో ఉన్నటువంటి భావం. ఆ తర్వాత స్వామి స్వరూపంలో ఒక అందమైన క్రమాన్ని చూపిస్తున్నారు. ఆ క్రమంలో స్వామి పాదాలకు ముందు నమస్కారం. అవి ఎటువంటి పాదములు అంటే సరసిజ భవ ముక్షైహి సాదరం పూజితాభ్యాం మణియుత ఫణి రూపైర్నూపురై రాజితాభ్యాం సతత నత జనాళీ సర్వ సంపత్ప్రదాభ్యాం బహుమతి హృదయం మే భావుకం శ్రీపదాభ్యాం. నా హృదయం బహుమతి భావుకం, బహుమతి అనే మాటకు అర్థం ఏంటంటే గౌరవపూర్వకమైన వ్యక్తీకరణ అని అర్థం. బహుమతి అనే మాటకి గౌరవపూర్వకంగా తెలియజేసేదాన్ని బహుమతి అంటారు. అలాంటి గౌరవపూర్వకంగా నేను చేస్తున్న భావన స్వామి పాదాలను. ఆ పాదములు ఎటువంటివి అంటే బ్రహ్మాది దేవతల చేత సాదరముగా పూజింపబడుతున్న పాదములు. మణియుత ఫణి రూపైర్నూపురై, మణులతోనూ ఫణులతోనూ ప్రకాశిస్తున్న పాదములు అన్నారు. ఇది రెండు రకాలుగా మనం భావన చేయొచ్చు. ఒకటి, ఆయన ఆ పాదములకు కూడా పాములే మువ్వల పట్టిలో చుట్టుకున్నాయి. ఆ చుట్టుకున్నప్పుడు ఆ పాములే సామాన్య పావుల దేవతా సర్పాలు. ఆ పాముల పడగల మీద మణులున్నాయి, అవి చుట్టుకున్నప్పుడు ఆ మణుల కాంతులు కూడా మెరిసిపోతున్నాయి. అందుకే మణియుత ఫణి రూపై, మణులతో ఉన్నటువంటి ఫణులతో చుట్టబడిన మంజీరములు కలిగిన పాదముల వాడు. ఇది ఒక భావన చేయవచ్చు. అదేవిధంగా ఆయనకి ఫణినూపురము ఉంది, మణినూపురము ఉన్నది, రెండూ భావించవచ్చు. ఎందుకంటే నటరాజు గనక ఆ మణుల మువ్వలతో ఉన్నటువంటి పట్టి కూడా కట్టుకుని ఉంటాడు మంజీరం. అంతేకాదు ఇందులో మరొక భావన తీసుకోవచ్చు, మణియుత ఫణి రూపై, ఆయన అర్ధనారీశ్వర స్వామి. అందుకే ఒకవైపు మణినూపురము, ఇంకోవైపు ఫణినూపురము ఉన్నది. ఎడమవైపు ఉన్నటువంటిది మణినూపురం అమ్మవారిది, కుడివైపు ఉన్నది ఫణినూపురం. ఇలా భావించవచ్చా అంటే భావించాలని కూడా తర్వాత ఒక శ్లోకంలో చూపిస్తాడు. కానీ ఇలాంటి భావనే శంకర భగవత్పాదుల వారు అర్ధనారీశ్వర స్థితిలో చూపిస్తున్నారు. జనత్వణత్ కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణి రూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమశివాయైచ నమశివాయ. అక్కడ ఆయన చక్కగా మణినూపుర ఫణినూపుర శబ్దములు ఎలా వాడారు చూడండి. జనత్వణత్ కంకణ నూపురాయై, మారుమ్రోగుతున్నటువంటి కంకణములు నూపురములు ధరించింది ఆవిడ. ఈయన ఆ పాదాలకి చేతులకు కూడా ఆ ఫణుల్నే నూపురముగాను కంకణముగాను ధరించాడు. కనుకని ఇక్కడ మణియుత ఫణి రూపై నూపురై అన్నప్పుడు ఈ భావన మనం తీసుకోవచ్చు. ఈ పాదములు ఆ రెండింటిని మనం తలంచుకుంటున్నాం. సతత నత జనాళీ సర్వ సంపత్ ప్రదాభ్యాం, ఇప్పుడు ఈ చెప్పిన లక్షణం ఇరువురికి వర్తిస్తుంది. ఎవరైతే నతులో, నతులు అంటే తలవంచిన వాళ్ళు, తలవంచి చేసే నమస్కారం నతి. ఆ తలవంచి చేసేటువంటి నమస్కారం ఏ భక్తులు చేస్తున్నారో వారికి అన్ని సంపదలు ఇచ్చే పాదములివి. దదానాం దీనేభ్య శ్రీయమనీష మాసాను సదృశీమని సౌందర్యలహర్లో అమ్మవారి పాదాలను వర్ణిస్తూ చెప్పినదే ఇక్కడ. అందుకు అయ్యవారి అమ్మవారి పాదములు అర్ధనారీశ్వర స్వరూపంలో మనం చూసేటప్పుడు నమస్కరించిన వారికి అన్ని సంపదలు ఇస్తున్నటువంటి ఆ పాదముల జంటను నేను హృదయంలో ధ్యానిస్తున్నాను. తర్వాత శ్లోకం కూడా పాదాల గురించి చూపిస్తున్నారు. విపులతర విభాభ్యాం విస్తృత ప్రాభవాభ్యాం ప్రమథగణ నుతాభ్యాం ప్రస్ఫుర ద్యావకాభ్యాం త్రిభువన విదితాభ్యాం దివ్య పుష్పార్చితాభ్యాం శివవర చరణాభ్యాం సిద్ధిదాభ్యాం నమోస్తు. ఇవన్నీ కూడా ప్రతివారు నోరారా చదువుకోవలసినటువంటి శ్లోకములే. ఇప్పుడు చెవులారా వింటూ ఉన్నాం మనం. విపులతర విభాభ్యాం, ఆ పాదముల నుంచి వ్యాపించిపోతున్న కాంతులు ఉన్నాయట. అంటే ఆ పాదములు స్వయం ప్రకాశముగా ఉన్నాయి, వాటి కాంతులు ఆ కైలాసమంతా వ్యాపించిపోతున్నాయి. విస్తృత ప్రభావాభ్యాం, వాటి యొక్క ప్రభావము చాలా ప్రసిద్ధి చెందింది అన్నారు. శివనాట్యాలకి చాలా ప్రసిద్ధి ఉందండి. ఏమిటా ప్రసిద్ధి? అందరికీ పాదాలు ఉంటాయి. మరి స్వామివారి పాదాలు అందంగా ఉన్నా అదే ప్రసిద్ధి కాదు. ఇతరుల పాదాలను పొగడ్డం ఒక ఎత్తు, శివపాదాలను పొగడ్డం ఒక ఎత్తు. ఎందుకంటే శివపాదాలకి ప్రసిద్ధి ఉంది. ఒకటి, ఆయన నటరాజు, అది మర్చిపోకూడదు. నటరాజు అయినప్పుడు పాదాలతోనే పని, వివిధ భంగిమలతో నర్తించే పాదములు. కనుకనే నటరాజుగా ఆ నాట్యకళా కోవిధములైన పాదములవి. అందుకు ఆ నాట్యకళా ప్రసిద్ధి ఎలా ఉన్నది. మరొక ప్రసిద్ధి ఏమిటంటే భక్తులను రక్షించే శక్తి నాకుంది అని పాదాలతో చెప్తాట. ఎందుకంటే ఆయన ఆ పాదంతోనే యముడు గుండెను తన్నాడు. అంతకంటే పాపులారిటీ ఇంకేం కావాలండి? అదే పెద్ద కీర్తి. నా పాదాలు యముడు గుండెను తని భక్తుణ్ణి కాపాడగలవు. ఒకటి, ఒక పాదం ఎత్తి అభయం చూపిస్తున్నాడు, ఇంకో పాదంతో అపస్మారుడైన రాక్షుణ్ణి మర్దన చేశాడు. ఎన్ని పనులు పెట్టుకున్నాడో పాదాలతో. అపస్మారుడైన రాక్షసుని మర్దించిన ఒక కీర్తి, భక్తులు ఈ పాదాన్ని ఆశ్రయిస్తే చాలు మోక్షాన్ని ఇస్తానని చూపిస్తున్నాడు. కుంచితాంగ్రి అంటారు ఎడమ పాదానికి, ఒక ప్రత్యేకత ఉంది నటరాజు పాదాల్లో. పగిన చిదంబరవాసి అది మర్చిపోరాదు, ఎవరు అప్పయ దీక్షితులు, ఎప్పుడు ఆ పాదం నాకు దిక్కు అంటాడే. పైగా ఈ పాదమే మీకు దిక్కు అని శివుడే చూపిస్తున్నట్ట. అందుకే నిలబడిన భంగిమలో ఈ పాదాన్ని మీరు ఆశ్రయిస్తే మీకు అభయం ఇస్తానని చెప్తున్నాడు అది. అందుకే ఎత్తిన ఎడం పాదాన్ని ఎడమ చేత్తో చూపిస్తూ కుడి చేత్తో అభయం ఇస్తూ ఉంటాడు. కనుకనే అభయమిచ్చే పాదము అదొక ప్రసిద్ధి. అక్కడికి రెండు ప్రసిద్ధులు కనబడుతున్నాయి, యముణ్ణి తన్నిన పాదం మరొక ప్రసిద్ధి. అంతేకాదు ఆ పాదములకు చుట్టబడ్డ మంజీరములో వేదనాదములు రవళిస్తున్నాయట. స్వామి అడుగులు కదిలిస్తూ ఉంటే అందులోంచి వేదనాదములు రవళిస్తూ ఉన్నాయి. అందుకే ఇంత ప్రసిద్ధి దానికి ఉంది. కనుకనే విస్తృత ప్రాభవాభ్యాం ప్రమథగణనుతాభ్యాం, ప్రమథగణులు ఎప్పుడూ హాయిగా వాళ్ళు నమస్కారం చేసుకుంటుంటారు కైలాసంలో. ప్రస్ఫుర ద్యావకాభ్యాం, దానికి చక్కటి అలంకారం చేసి ఉన్నది. ఎందుకంటే నాట్యానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ నర్తకుడికి అన్ని అలంకారం చేస్తారు, ఆ పాదాలకు కూడా అలంకారం చేస్తారు. చతురానుడే సవదరించునట అంటారు నారాయణాచార్యుల వారి శివతాండవంలో. శివుడికి ఆ నాట్యానికి వెళ్ళేటప్పుడు అలంకారం చేసేది ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు, ఆయన అలంకారం చేస్తాడు. అందులో పాదాలకి నటరాజు పాదాలకి చక్కటి అలంకారం చేశాడు. అదేంటంటే ఎర్రని లత్తుక తీసుకుని దానికి అలదేడు అందంగా, అలాగా అలదీనటువంటి లత్తుకతో అంటే పారాణితో ప్రకాశిస్తున్న పాదములు స్వామివారి. త్రిభువన విదితాభ్యాం, ముల్లోకములు ఎందు ప్రసిద్ధి చెందినటువంటి పాదములు. దివ్య పుష్పార్చితాభ్యాం, మామూలు పూలతో కాదు దేవతల చేతులతో అర్పించేటువంటి దివ్య పుష్పములతో పూజింపబడేటువంటి శివ వర చరణాభ్యాం, శివుని యొక్క శ్రేష్టమైన ఆ చరణములు. సిద్ధిదాభ్యాం, సిద్ధులను ప్రసాదిస్తాయి అటువంటి పాదములకు నమస్కారము. ఇప్పుడు పాదములయ్యే కదా శిరస్సు దగ్గరికి తీసుకెళ్తున్నాడు. పాదములు వెంటనే శిరస్సు చెప్తున్నామంటే పాదములు మొదలుకుని శిరస్సు వరకు మొత్తం రూపాన్ని మన హృదయంలో భావన చేస్తున్నాం. తుంగంగ రంగ ఘన గంగ తరంగ సంగ శృంగార సంగత మహుల్లస దుత్తమాంగం అంగీకృతంగ భవభంగమ సంగలింగ సంగీతమీశ మనసం కలయామి చిత్తే. ఇక్కడ ఈ పదంలో ఈ అంగ అనేటువంటి శబ్దము ఆ పునరావృత్తి జరిగి ఒక అందమైన సంగీతం ఇందులో ధ్వనిస్తుంది. తుంగంగ రంగ ఘన గంగ తరంగ సంగ శృంగార సంగత మహోల్లస దుత్తమాంగం, స్వామి యొక్క జటాజూటది. అందరి తలలు ఒక ఎత్తు, శివుడి తల ఒక్కటే ఒక ఎత్తు అండి. అందమైన ముంగురులు కలవాడు అంటే ఇతరుల వర్ణన అయిపోతుంది, కానీ దానికి చాలదు. విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, స్వామి నేను ధ్యానిద్దామని కూర్చుంటే ఆ మనస్సు ఆ జటాజూటంలో చిక్కుకుపోయి కిందకి దిగట్లేదయ్యా అన్నాడు. ఇక్కడ అంత ధ్యానించుకోదక పెద్ద జటాజూటం. సాబాముల్ మసకాటలో విడుచు కూసాలవు జడల్ అంటారు అక్కడ. అందులో అడవి కాచిన వెన్నెల అన్నట్టు ఆ జడల అడవిలో జాబిల్లి వెన్నెల, మరొక వైపు గంగా తరంగాల హొయలు, జటాటవీ గళ జల ప్రవాహ పావిత స్థలే అని చెప్పారు కదండి. ఎలా తిరుగుతున్నది అది జటాటవిలో, సంభ్రమ భ్రమన్నిలింపని జరీ విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింపని జరీ. ఆ జటాకటాకంలో తడబడుతూ తిరుగుతోంది గంగమ్మ, అలాంటి మూర్ధని అంత పెద్ద జటాజుటం. పైగా ఆ జటాజుటాన్ని తలంచుకున్నప్పుడు ఒక్కడ మర్చిపోకూడదు, అంత జటాజుటం నుంచి ఒక్క జడ తీసి కొడితేనే 1000 చేతుల వీరభద్రుడు భద్రకాళి సమేతుడై రుద్రగణాలతో ఆవిర్భవించాడు. ఇంత పరివారం ఎందులోంచి వచ్చింది? ఒక్క జడలోంచి. అలాంటి జడలు ఎన్నో కలిగిన జటాజూటం అంటే అక్కడ జడల రూపంలో కనబడుతున్న అనేక రుద్రశక్తులవి ఇది. అందుకే స్వామి జటాజూటాన్ని భావించినప్పుడు ఇంత అద్భుతమైన తత్వం మనకు కనబడుతున్నది. అందుకు స్వామి సర్వశక్తుల సమ్మేళన మూర్తి. ఆ కెంపు జటలు ఎలా ఉన్నాయంటే తుంగంగ రంగ తుంగంతరంగ ఘనత ఘన గంగ తరంగ సంగ శృంగార సంగతం. తుంగ అంతరంగ అంటే విస్తారమైన స్వరూపంతో ఉన్నటువంటి గంగట, ఏదో చిన్నపాటి గంగ కాదండి అక్కడ ఉన్నది. ఒక పాయ విడిచిపెడితే భూమికి దిగి ఇంత చేసింది ఆ గంగమ్మ, ఇంకా అందులో ఎంత ఉందో మనకు తెలియదు. భూమి క్షేమం కోసం అంతా అట్టిపెట్టి కొంత మాత్రమే పంపించట పరమేశ్వరుడు, అంటే ఇంకెంత ఉన్నదో అక్కడ. అది తుంగాంతరంగ అంటే విశాలమైన లోపలి భాగం కలిగినటువంటి గంగ. ఆ ఘనగంగ తరంగ సాంగ శృంగార సంగత, ఆ గంగా తరంగాలతో శృంగారితమైనటువంటి జటాజూటం అది. పైగా మహోల్లస గొప్పగా ప్రకాశిస్తున్న ఉత్తమాంగం అంటే శివుని జటాజూటం తలంచుకుంటేనే ఎంత చల్లగా ఉంటుందో చూడండి. ఇక్కడ పైగా గంగ ఉన్నటువంటి జటాజూటం అనగానే తస్మరణ మాత్రం చేతనే మనం పవిత్రులమవుతున్నాం. అంగీకృతాంగ భవభంగం అసంగలింగం, ఆయన అంగీకృతాంగ భవభంగం అంటే సమస్త సంసార భయాలని నశింపజేయడానికి సిద్ధంగా ఉన్న స్వరూపం అంట. ఆ స్వరూపం యొక్క లక్షణం ఏంటయ్యా, ప్రయోజనం ఏమిటయ్యా అంటే సంసారపు బాధల్ని నివారింపజేయడమే స్వరూపం యొక్క ప్రయోజనం. అందుకే అంగీకృతాంగ భవభంగ, భవభంగము అంటే సంసారాన్ని నశింపజేయడాన్ని ఆయన అంగీకరించాడు అంటే అర్థమేంటి, సంసారాన్ని నశింపజేస్తున్నాడు. పైగా ఆయన్ని చూస్తూ ఉంటే సంసారం అదే నశించిపోతుంది, వెలుగును చూస్తుంటే చీకటి దానంద్రది పోదా, పరమేశ్వరుని చూస్తుంటే ఈ ప్రాపంచిక విషయాలు పోవా, అది దీనిలో ఉన్న అందం. పైగా అలాంటి అందగాన్ని ఎవరు స్తుతిస్తున్నారు అంటే అసంగలింగ సంగీతం. ఈ మాట కేవలం పద చమత్కారం మాత్రమే కాదు, భావనా గాంభీర్యం ఉంది ఇందులో. అసంగలింగ సంగీతం, యోగులకి గుర్తేమిటయ్యా అంటే వాళ్ళకు ఎవరితో సంఘం పెట్టుకోరు, అదే పెద్ద గుర్తు. లింగము అంటే గుర్తు అని అర్థం. అసంగలింగ సంగీతం యోగులకు పెద్ద గుర్తు, నిస్సంగులు. అందుకని మహాయోగీశ్వరుడు అండి, అతనికి చాలా పెద్ద ఫ్యామిలీ ఉందంటే చూడదు. ఏ సంపర్కం లేనివాడే యోగి అవుతాడు, అతనికి ఎవరితో సంపర్కం లేదు, దేనికి అంటని వాడు. కనుక దేనికి అంటని లక్షణము కలిగినటువంటి యోగులు ఈయన అంటుకుంటారట, అది చెప్తున్నారు. అంటే అన్నిటి మీద విరక్తి కలిగిన వారు ఈయన మీద రక్తి కలుగుతారట. అన్నిటి మీద రక్తి ఉన్నవాడు రక్తి పొందడం పెద్ద గొప్ప విషయం కాదండి, ఏది చూస్తే అది రక్తి పొందడం వాడికి అలవాటు, అందుకే దీని మీద కూడా రక్తి పొందాడు అని చెప్పచ్చు. కానీ ప్రాపంచిక విషయాలన్నీ నిస్సారములను తేల్చి పారేసిన వివేకవంతులైన యోగులు, దేని మీద రక్తి లేని వారు, దేనికి అంటని వారు ఈ స్వరూపంపై రక్తి పొందారు, ఈయన్ని అంటుకున్నారు, ఈయన్ని గానం చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. సంగీతం అంటే చక్కగా స్తుతింపబడిన వాణిని అని అర్థం. ఎవరి చేత స్తుతింపబడుతున్నాడు, విరక్తులైన యోగుల చేత స్తుతింపబడుతున్న స్వరూపము. అంటే పాదములు చెప్పారు, జటాజూటం గురించి చెప్పారు, ఆయన రూపం యొక్క గొప్పతనం ఏమిటి అంటే అంగీకృతాంగ భవభంగ, మనకి సంసార బాధను నివారింపజేయడానికై స్వీకరించిన దివ్యమంగళ విగ్రహం అది, దానిని యోగులు ఎల్లవేళలా భావన చేస్తున్నారు అని స్వామి యొక్క స్వరూపాన్ని మనకి ఇక్కడ అందించారు. అయితే ఇంకా పాదాలు మాత్రం విడిచిపెట్టలేదు, ఆ పాదాలకి మరికొన్ని అందాలు చూపిస్తున్నారు. నిత్యం ప్రభంజన సుజీవన పుంజ మంజు మంజీర రంజిత తరం పురభంజనస్య కంజాత సంజయ దురంధర మంజతాన సంజీవనం భవతు సంతత మంఘ్రియుగ్మం. అంఘ్రియుగ్మం ఆ పాదముల జంట నహ సంజీవనం భవతు అంటే మాకది సంజీవన మగుగాక, అంటే మమ్మల్ని బ్రతికించుగాక, మాకు మృత్యు బాధ లేకుండా చేయుగాక. ఎందుకంటే ఆ పాదాలకు అలవాటది, మృత్యువు గుండెని తన్నిన పాదం గనక మృత్యు బాధ లేకుండా చేయగలిగే సంజీవన లక్షణం ఆ మృత్యుంజయని పాదాలకున్నది. అది ప్రభంజన సుజీవన పుంజ మంజు మంజీర రంజిత తరం. దానికి మంజీరంగా చుట్టుకున్నది ఎవడు అంటే ప్రభంజన సుజీవనుట్ట. ఈ మాట ఇలా చెప్పడం తిప్పి చెప్పడంలో అందం ఉందండి. ప్రభంజన సుజీవనుడు అంటే వాయువే జీవనంగా కలవాడు అంటే సర్పము అని అర్థం. సర్పానికి వాతాసనము అని పేరు, అంటే గాలినే భుజిస్తుందిట. ఆ గాలి దాని శరీరాన్ని నింపుకుని దానికి తగ్గట్టుగా శరీరాన్ని దాన్ని చుట్టుకోగలదు, సాగదీయగలదు. కనుకనే ప్రధానంగా వాయువునే తీసుకుని బ్రతికేటటువంటి సర్పముల చేత అలంకరింపబడినటువంటి పాదములు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రభంజన సుజీవన అన్నప్పుడు ఆ ప్రాణవాయువును నిరోధిస్తూ దానితోనే ఉండగలగడం అనేది యోగశక్తి. ఆ యోగశక్తి కలవారు ఆ పాదాలను ఆశ్రయించారని రెండవ అర్థం. ఒకవైపు పాముకు చూపించారు, రెండవది ఆ ప్రాణము నిరోధించి ఆ ప్రాణోపాసన చేసిన యోగులు ఆశ్రయించే పాదములివి అని వర్ణిస్తున్నారు. ఇక్కడ అలాంటి ప్రాణోపాసన చేసిన యోగి ఎవడు, శివపాదాలను ఆశ్రయించిన వాడు అని ప్రశ్న వేసుకుంటే పతంజలి గురించి ఇక్కడ చెప్తున్నారు. పతంజలి సర్పరూపుడు, యోగరూపుడు, రెండు ఆయనకు వర్తిస్తాయి. ఎందుకంటే యోగశాస్త్రం ఏదైతే మనం ఈ రోజుల్లో మాట్లాడుకుంటున్నామో ఆ యోగశాస్త్రం ఇచ్చినవాడు పతంజలి. ఆ పతంజలి ఈ చిదంబర క్షేత్రంలో నటరాజస్వామిని దర్శనం చేసి ఆ పాదాన్ని కొలుచుకుని కీర్తించాడు, మనం అనేక మార్లు చెప్పుకున్నాం విషయాన్ని. అందుకే చిదంబరం అనగానే అది పతంజలి క్షేత్రం. అందుకు పతంజలి ఇక్కడ సర్పరూపుడు, ఆయన స్వయంగా సర్పరూపుడు, విశేషించి యోగరూపుడు, రెండు ఆయనకు వర్తిస్తున్నాయి. అలా పతంజలి చేత ఆశ్రయించబడ్డాడని ఒక అర్థము, ఇంకొక అర్థం యోగుల చేత ఆశ్రయించబడిన పాదములని, మూడవ అర్థం సర్పముల చేత అలంకరింపబడిన పాదములని. పైగా అది కంజాత సంజయ ధురంధరం, పద్మాలను ఓడించగలిగేటువంటి పాదములు, అంటే పద్మములు కంటే రమణీయముగా మెత్తగా ఎర్రని కాంతులతో విస్తారంగా ఉన్నటువంటి పాదములవి. అది నాకు సంజీవన మొగ్గాక. ఎప్పుడండి ఇవాళ నమస్కరించాం? ఎప్పటికో అవుతుందిలేండి, ఎప్పటికో కాదుట, ఇప్పుడే. అంజస, అంజస అంటే శీఘ్రముగా. అంజసాన సంజీవనం భవతు సంతతం అంఘ్రియుగ్మం అని వర్ణించి ఇప్పుడు ఆ పాదములకి నేను శరణు వేడుతున్నాను. ఇంతవరకు పాదములు వర్ణన అయ్యింది, ఇప్పుడు శరణు వేడుతున్నాను. శరణం మమాస్తు తరుణీయుతాస్ఫుర చరణద్వయీ ఫణిఫణామణి ప్రభా సకలం ప్రకాశయతు సర్వదేవరాన్ మకుటస్థ రత్న మహనీయ దీపిక. ఇక్కడ ఎంత అందమైన భావం చూపిస్తున్నారంటే అది పార్వతీ సమేతుడైన పరమేశ్వరుని చరణములు అని ఇందులో స్థిరీకరణ చేశారు. తరుణీయుత, తరుణీయుత అంటే అమ్మవారితో కూడినటువంటి పాదములవి, అవి నాకు శరణముగుగాక. ఫణిఫణ మణిప్రభ, ఫణిఫణుల మణిప్రభలతో ప్రకాశిస్తున్నవి. సకలం ప్రకాశయతు, నాకు అంతటా ప్రకాశింపజేయుగాక. ఏమిటి అర్థం అంటే శివుడి పాదాల కాంతితోనే ఈ ప్రపంచమంతా వెలుగుతున్నది అని నాకు తెలియుగాక అని దీని యొక్క అర్థం. అంటే సర్వ జగత్తుకి కాంతినిచ్చేది, శక్తినిచ్చేది ఆ స్వామి యొక్క చరణములే. అందుకే చరణం పురాణం వితతం అని వర్ణిస్తున్నది. చరణం పవిత్రం, వితతం పురాణం, వేదమంత్రం ఇది. అందుకే ఆ దివ్యమైనటువంటి చరణములు ఏవైతే ఉన్నాయో అవి సర్వ జగత్తుని కూడా బ్రతికిస్తున్నటువంటి చరణములు. అందుకే సకలం ప్రకాశయతు అనే మాటకు అర్థం ఏంటంటే ఇది వేదాంత పరంగా సర్వం బ్రహ్మమయమనే జ్ఞానాన్ని ఈ పాదములు నాకు కలిగించుగాక. స్వామి పాదాన్ని ఆశ్రయిస్తే అటువంటి జ్ఞానం వస్తున్నది. సర్వ దేవరాన్ మకుటస్థ రత్న మహనీయ దీపిక, ఆ పాదాలకున్న మరొక ప్రత్యేకత ఏంటంటే సమస్త దేవనాథుల యొక్క కిరీటములు ఎందున్న రత్నాలని వెలిగిస్తుంది. అది అంటే ఈ పాదాలు దీపాల్లా వెలిగిపోతున్నాయి. ఈ రత్నాలు అక్కడికి వెళ్ళే అప్పుడు ఈ రత్నాల మీద ఈ పాదాల కాంతులు పడి ఆ రత్నాలు ఒక్కసారి జిగేలుమంటున్నాయటండి. సాధారణంగా రత్నాల కాంతులు పాదాల మీద పడ్డం అని వర్ణిస్తారు. ఇది కొంచెం అటు నుండి తిప్పాడు. ఇది వాళ్ళ యొక్క రత్నముల్ని ప్రకాశింపజేసేటువంటి పాదములు ఇవి. పైగా మహనీయ దీపిక అని చెప్పడంలో ఇక్కడ అర్థం ఏంటంటే గొప్పదైన దీపిక అన్నారు. కానీ మహనీయ అనే శబ్దానికి మరొక అర్థం ఏంటంటే పూజింపబడిన, పూజింపదగిన, మహపూజాయామనే ధాతువు ప్రకారంగా. అందుకే భగవంతుడిని మహనీయుడు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. గొప్పవాడునొకటి,